శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్.
యాదృశీ భావన, నీకు ఎటువంటి భావన ఉంటుంది, నీకు ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే సిద్ధిర్భవతి తాదృశీ, అంతలా సిద్ధి నీకు లభిస్తుంది. నీ నమ్మకం ఎంత ఎక్కువ ఉంటే నీకు సిద్ధి లభిస్తుంది. లేకపోతే అడవిలో నడుస్తున్న ఈ పిల్ల మీ అక్క బావ గొప్పవాళ్ళు వాళ్ళని తలుచుకుంటే నీకు కష్టం రాదని అమ్మ చెప్పిన మాట మీద నమ్మకంతో సింహం రాగానే అక్క బావ అనగానే సింహం వెళ్ళిపోయింది, పులి వెళ్ళిపోయింది, దర్జాగా వెళ్ళిపోయింది ఈ పాప. అడవుల్లో ఎటువంటి పాములండి, శ్రీశైలారణ్యాల్లో ఇష్టకామేశ్వరి దగ్గరికి వెడుతుంటే ఇంత పెద్ద పడగతో ఒక పాము నా పక్క నుంచి వెళ్ళిపోయింది. ఒకప్పుడు, నేను ఎప్పుడో చిన్నప్పటి మాట చెబుతున్నాను, 1975 గుర్తులేదు, అంతకాలం నాటి మాట. ఆనాడు ఒక భయంకరమైన సర్పం పక్క నుంచి వెడితే అది పుట్టలో దూరడానికి 5 నిమిషాలు పట్టింది. ఇంత పెద్ద లావుగా ఇంత పడగతో జయ్యని విమాన వేగంతో వెళ్ళిపోతే అంతసేపు పట్టిందంటే అది ఎంత చుట్టతో వెళ్ళిందో ఆలోచించండి, ఎంత పావుందో. అటువంటి పావును చూసి కూడా నా గుండె ఆగిపోకుండా బతికానంటే, మా నాన్నగారు శ్రీశైలారణ్యాల్లో ఈశ్వరుడు ప్రత్యక్షంగా ఉంటాడు, అక్కడ నీకు ఏ జంతువు కనపడినా అవన్నీ ప్రమదగణాలే. కాశీఖండంలో చెప్పారు కదా, శ్రీశైలారణ్యాలలో చెంచువాళ్ళంతా సిద్ధయోగులు, అక్కడ బోయేవాళ్ళంతా, అక్కడ కనిపిస్తున్న ట్రైబల్ వాళ్ళంతా యోగులు, అక్కడ పాములు సింహాలు ఇవన్నీ కూడా ప్రమదగణాలు, వాటిని చూచి నువ్వు భయపడకు, అక్కడున్న రాళ్ళన్నీ అద్భుతమైన శివలింగములు, ఇంత సుస్పష్టంగా కాశీఖండంలో చెప్పారు. అది మా నాన్నగారు చెప్పారు, నమ్మాం. అందుకే ఆ పామును చూస్తే వాసుకి వెడుతున్నాడేమో లేక కుముదుడు వెడుతున్నాడేమో అనిపించింది, కానీ భయం కలగల. భయం కలిగితే గుండెకి చచ్చిపోతాం. పిరికివాడు రోజు చస్తాడండి, ఏమవుతుంది, ఒకవేళ ఇంట్లో కష్టం వచ్చింది, ఈ క్షణంలోనే ఏదన్నా ఒక వార్త వస్తే నువ్వు ఏడుస్తూ కూర్చుంటే పని అవుతుందా? మా ఆవిడికి కష్టం వచ్చింది, మా పిల్లలు చంపేస్తున్నారు, తిట్టేస్తున్నారు, నువ్వు ఏడుస్తూ కూర్చుంటే అక్కడ నిన్ను ఎవడు రక్షిస్తాడు? నువ్వు నిజంగా నీ శివుణ్ణి నమ్ముకుని నా భార్యకే కష్టం రాదు, నేను ఈ భగవంతుణ్ణి ధ్యానిస్తాను అనుకో, క్షణంలో తగ్గకపోతే అడగండి, నేను నమ్మి చెబుతున్నాను. మీకు ఏదన్నా ఒక్కోసారి ఫోన్లు వస్తాయి, ఏం చేస్తారు ఒకవేళ నిమిషంలో ఏడిస్తే? ఇది పోతుంది, అది పోతుంది, మోక్షం రాదు, అక్కడికి నువ్వు వెళ్ళలేవు, మధ్యలో ఏడుపు మిగులుతుంది. అందుకని జ్ఞానులు సర్వం విడిచిపెట్టి దీక్షతో వస్తారు. ఆ పిల్లను చూసి నమ్మవలసింది అదే. ఆ పిల్ల నడుస్తుంటే మధ్యలో పెద్ద పెద్ద పాములు వచ్చాయట, ఆ పావును చూడగానే వెళ్ళి అక్క బావ చిత్రం, ఆ పాము కూడా ఆనందంగా వెళ్ళిపోయేది. ఇలా పిల్ల నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ శ్రీశైలం వచ్చేసింది. తీరా అక్కడికి వచ్చాక మా అక్క ఎక్కడుంటుంది, బావ ఎక్కడుంటాడో తెలియదు ఆవిడికి. కనిపించిన వాడిని మా అక్క ఎక్కడుంటుంది, బావ ఎక్కడుంటుంది అని అడిగేది. ఆ రోజులంతా సంస్కృతంలో మాట్లాడేవారు వాళ్ళు. పక్కపక్కనవి, మీ అక్క పేరు ఏమిటి అంటే భ్రమరాంబండి మా అక్క, ఓహ పైన ఉంది అన్నారట. ఆ పైకి వెళ్ళి చూస్తే గుడి గుళ్ళో విగ్రహం. కాదండి, మా అక్క మాట్లాడుతుంది, నాలాగే ఉంటుంది, మా అమ్మ చెప్పిందిగా అంది. లేదే, భ్రమరాంబ అంటే ఈవిడే, మరి మీ మాట్లాడే భ్రమరాంబ అనే పేరు కలిగిన అక్కెవరో మాకు తెలియదే అన్నారు వాళ్ళు. పోనీ మా బావ అదిగో అక్కడ ఉన్నాడు అనగానే మళ్ళీ అక్కడికి వస్తే ఇంత లింగం. ఈవిడికి మతమైంది, అక్క బావ అంటే మళ్ళా మాట్లాడతారనుకుని వస్తే తీరా చూస్తే విగ్రహ రూపం లింగ రూపంలో కనపడుతున్నారు. అమ్మ అబద్ధం చెప్పదు, వీళ్ళు మాట్లాడటంలా, ఎలా ఎవరిని అడిగినా వేళాకోళం చేస్తున్నారు, పిచ్చి పిల్ల పారిపోయి వచ్చింది పిచ్చిది అనుకున్నారట. అప్పుడు ఆ పిల్ల పడింది బాధ, మా అక్క బావ అనుకుని వచ్చాను, తీరా కనపట్లేదు, ఇక నేను బతకలేనని వెంటనే ఆ శిఖర దర్శనం దగ్గరికి వెళ్ళి గోపురం మీద నుంచి కిందకు దూకేసిందిట. మా అక్క బావ కనపడకుండా ఇంటికి వెడితే అవమానం అని అదన వాటి ఇందాక చెప్పింది. భ్రమరాంబ మా అక్క మా బావ మల్లన్న అని ఎరుకగా వచ్చే ఆ చిట్టి తల్లి తన వారి కోసమై అల్లాడి మల్లాడి కన్నీటి ధారగా గిరిగోపురం వెక్కి దూకింది. ఆహా ఆదుకొన్నారుగా ప్రత్యక్ష దైవాలు భ్రమరమల్లీసులు భ్రమరాంబా మల్లీసులు. భ్రమరాంబ మా అక్క మా బావ మల్లన్న అనుకుంటూ వచ్చి ఏడ్చి తన వాళ్ళు కనిపించక కొండపైకెక్కి కిందకి చటుక్కుని దూకితే అప్పుడు సావనిస్తాడా? చచ్చినట్టు వస్తాడు దేవుడు. రక్షించకేం చేస్తాడా చిన్నపిల్ల భక్తికి? ఒక్క దెబ్బకి ఇలా కిందకి దూకుతున్నామండి. ఆది దంపతులు అర్ధనారీశ్వరులై రెండు చేతులు చాచి పట్టుకుని ముద్దు పెట్టుకుని కూడా వచ్చారు. హరహర మహాదేవ శంభో శంకర. ఆ తర్వాత ఆమెని ఆ ప్రాంతాల్లో కాసేపు తిప్పి ఇక అమ్మ దగ్గరికి వెడదామన్నారట. అలాగేనండి. ఈలోపు అక్కడ వాళ్ళ అమ్మ అనవసరంగా అక్క బావ అని చెప్పానేమో, ఈ పిల్ల ఇంట్లోంచి అక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది, అడవి ఒంటరిగా ఎలా వెళ్ళిందో అని ఏడుస్తూ కూర్చుదట. దురదృష్టం అంటే ఇలా పీడిస్తుంది ఏంటి నన్ను. పెళ్ళయిన వెంటనే కొద్ది రోజులకే భర్త పోయాడు, పోయినా ఏదో ఈ పిల్ల పుట్టింది దీన్ని చూసుకుంటూ బతుకుతున్నాను, ఇప్పుడు ఈ పిల్ల కూడా పోతుందా అని ఏడుస్తుంటే ఇంతలో పిల్ల నవ్వుకుంటూ వచ్చేస్తుంది. అటు ఇటు మధ్యన మాట్లాడుతుంది ఎవరితోటో. ఏమిటే వెర్రిగా అటు ఇటు నవ్వుతూ మాట్లాడుతున్నా ఉంది వాళ్ళ అమ్మ. ఎక్కడికి పోయావు అంటే ముందు అక్కాబావాల దగ్గరికి వెళ్ళానంది. అక్కాబావ ఎవరే బాబు? నువ్వు చెప్పావు కదమ్మా శ్రీశైలంలో అక్కాబావ ఉన్నారని అక్కడికి వెళ్ళాను. వాళ్ళు ఏరి ఇదేంటి ఇప్పటిదాకా నవ్వుతూ మాట్లాడుతున్నది, ఇగో ఈ పక్క అక్క ఈ పక్కన బావ. ఏరి అక్క బావ అంటుంది వీళ్ళమ్మ. వీళ్ళమ్మకు కూడా కనబడిపోతారు ఏంటి వాళ్ళు మరి. ఈ పిల్లకి కనబడి భుజం మీద చెయ్యేసి తీసుకొస్తూ మాట్లాడుతూ ఉంటే ఆనందంగా వాళ్ళతో ఎగిరి గొంతులేస్తుంది. పాపం పిచ్చి తల్లికి కనపట్లేదు, ఈ పిచ్చి తల్లికి మాత్రం కనబడుతుంది చిట్టి తల్లికి. అప్పుడు కాసేపటికి వెలిగింది ఆవిడికి, ఇప్పుడు నాకు అర్థమైందమ్మా, అక్క బావాని హాస్యానికంటే నమ్మేవు పరమేశ్వరుడు జగన్మాత పార్వతీ అత్యంత కరుణాస్వరూపులు. చిన్నపిల్ల మాటకి ప్రసన్నులై ఆదరించి ఇక్కడ దాకా వచ్చారు. మేము నమ్మకం లేని వాళ్ళం చెబుతాం తప్ప, అందుకే మా పాపిష్టి కళ్ళకి కనపట్లేదని ఏడ్చి కళ్ళకు అద్దుకుని, మహాత్ములారా నా తల్లికి కనిపించారు నాకు కూడా కనిపించకూడదా అని ఏడ్చింది. అప్పుడు వాళ్ళు ప్రత్యక్షమై వారిద్దరినీ తమలో కలిపేసుకున్నారు. ఇప్పటికి కూడా కర్ణాటకలో మహాబలిలింగం అనగా రావణాసురుడు తీసుకొచ్చినటువంటి ఆత్మలింగం ఉందే గోకర్ణ క్షేత్రం, అక్కడ ఈ చిన్నపిల్ల వాళ్ళ తల్లి చిన్నలింగంలో పిల్లల తల్లి పిల్లలింగం అదిలో పిల్ల ఉందన్నమాట, పెద్దలింగంలో తల్లి, ఆ రెండు లింగాల రూపంలో వాళ్ళు వెలిశారు. చాలా ఆశ్చర్యకరమైన కథ అన్నమాట. శాశ్వతంగా లింగరూపం ధరించారు వాళ్ళు. ఎంతోమంది మహానుభావులు ఆ పార్వతీ పరమేశ్వరుని నమ్మారు. శ్రీశైలం మల్లికార్జునుడిని భ్రమరాంబాదేవిని ప్రత్యక్షం చేసుకుని వాళ్ళు కూడా దేవతలయ్యారు. ఇది రెండవ జ్యోతిర్లింగం మల్లికార్జున లింగం, ప్రత్యక్ష దేవత ఆయన. నేను చెప్పానుగా వాళ్ళు వీళ్ళు గురించి కాదు, నేనే ప్రత్యక్షం చేసుకుని నేను నమ్మి నేను చూశాను నేను దర్శించాను నాకు ఆ నమ్మకం వల్లే ఇవాళ ఈ ఇంత పీఠాన్ని స్థాపించామంటే గుళ్ళు కట్టగలిగామంటే ఇంతమంది మహానుభావులైన మీలాంటి వాళ్ళకి అంతో ఎంతో పురాణం చెప్పగలుగుతున్నామంటే ఈ పండితులంతా రాగలుగుతున్నారంటే ఈ వ్యవస్థ అంతా వస్తుందంటే సంపూర్ణంగా ఆ శ్రీశైల మల్లికార్జునుడి కృప. పౌర్ణమాసీ దినే తత్ర పార్వతీ గచ్చతి ధ్రువం. ప్రతి పూర్ణిమకి పార్వతి రూపం ధరించి శ్రీశైల మల్లికార్జునుడి దగ్గరికి వెడుతుంది. అమావాస్యాదినే శంభు స్వయం గచ్చతి తత్ర. అమావాస్య నాడు శివుడు వెడతాడు. అందుకే అసలు మీకు అన్ని జ్యోతిర్లింగాల్లోనూ అమావాస్యకి పూర్ణిమకి మాత్రం వీలుంటే దర్శనం చేసుకోండి. నన్ను అడిగారు కొందరు అమావాస్య నాడు అభిషేకం ఏమిటని. ఇప్పుడు అర్థమైందా, అమావాస్య నాడు శివుడు ఎడతాడు జ్యోతిర్లింగాల దగ్గరికి. అందుకని ఇక్కడ అమావాస్య నాడు రాత్రిపూట అభిషేకంలో పెట్టడంలో రహస్యం అది. అసలు శివుడికి రాత్రి పూజ ఎక్కువ ఇష్టం పగటి పూజ కంటే. అందులో అమావాస్య నాడు శివుడు వస్తాడు జ్యోతిర్లింగం ఎక్కడున్నా సరే తన స్వరూపంతో. ఏం శివుడు లేడని కాదు, సంపూర్ణముగా శివుడు తన శక్తితో వస్తాడు. అదే పూర్ణిమ నాడు అమ్మ వస్తుంది. అందువల్ల అమ్మని చూడాలంటే పూర్ణిమ నాడు, శివుణ్ణి చూడాలంటే సంపూర్ణంగా అమావాస్య నాడు జ్యోతిర్లింగాలన్న తోటికి వెళ్ళాలి. అందులో మల్లికార్జునుడు మనకి దగ్గర ఉన్నాడు కనుక అలాంటప్పుడు వెడితే ఎంత పుణ్యమండి. ఇది అత్యంత పవిత్రమైనది, సమస్త కిల్బిషాలని పాపాలని తొలగిస్తుంది దోషాలని. ధనధాన్య సమృద్ధిశ్చ ప్రతిష్టారోగ్యమేవచ అభీష్టఫలసిద్ధిశ్చ జాయతే నాత్ర సంశయః అన్నాడు. ఈ కథ వింటే ఇంకా జ్యోతిర్లింగాన్ని చూస్తే అటువంటి వాడికి ధనం ధాన్యం ఇవన్నీ సమృద్ధిగా ఉంటాయి. ఇంట్లో వేళకింత భుక్తి, ఆ తర్వాత ముక్తి రావాలి. ఒకేసారి ముక్తి అంటే కష్టం కనుక అనుకున్న కోరిక తీరుతుంది. నా అత్ర సంశయ అంటే ఇక్కడ ఏ సందేహం లేదు, దీన్ని నమ్మండి, దెర్ ఈజ్ నో డౌట్ ఇన్ ఇట్ అని చెప్పేశాడు ఆయన. ఈ జ్యోతిర్లింగం దర్శనాత్ సర్వసుఖదం కథితం లోకహేతవే, లోక కళ్యాణం కోసం నేను చెప్పాను, దాన్ని దర్శించితే సకల శుభాలు వస్తాయి, సుఖమిస్తుంది. ఇక మూడవ కథ చెబుతున్నాను అనగానే వాళ్ళు పొంగిపోయి గురువుగారి పాదాలు గట్టిగా పట్టేసుకుని, గురువుగారు ఈ జ్యోతిర్లింగాల గురించి నువ్వు చెబుతూ ఉంటే హృదయం పొంగిపోతుంది, మేము అక్కడికి ఈ క్షణమే వెళ్ళిపోవాలనిపిస్తోంది, కానీ 12 జ్యోతిర్లింగాల గురించి విన్నాక అప్పుడు మనందరం కలిసి ఒక టూర్ పెట్టుకుందాం. వాళ్ళు అన్నమాట అండి, నాకు ఆశ్చర్యం, 2 జ్యోతిర్లింగాలు విన్నారట, వెళ్ళిపోవాలనిపించిందట నైమిషారణ్యం నుంచి అన్ని చోట్లకి, కానీ మధ్యలో లేచి వెళ్ళకూడదు కనుక 12 జ్యోతిర్లింగాల గురించి నువ్వు చెప్పాక నీ ఆధ్వర్యంలో నీతో కలిసి ప్రయాణం చేస్తాం, 3వ జ్యోతిర్లింగం చెప్పన్నారు. జ్యోతిషాంచ కథాం శ్రుత్వ తృప్తిర్నైవ ప్రజాయతే, ఎంత విన్నా ఇంకా తృప్తి కలగట్లా, ఇంకా వినాలనిపిస్తోంది. తస్మాత్వం హి విశేషేణ కృపాం తుల్యాం ప్రభో, కృపాం కృత్వ అతుల్యాం ప్రభో అన్నారు. సాటి లేని కృపతో మా మీద ఈ కథలు చెప్పు, ఇంకా విశేషాలు చెప్పు అనగా ఇప్పుడు 3వది చెబుతున్నా అన్నాడు. ఆ 3వ లింగ ప్రాంతంలో ఇప్పుడు మనం ఉన్నాం. 3వది ఏమిటి? అది ఉజ్జయిన్యాం మహాకాళం. ఈ ఉజ్జయిని క్షేత్రంలో మహాకాళుడు అనే పేరుతో ఉన్నాడు. లింగం గనక నపుంసక లింగం గనక మహాకాళం అన్నారన్నమాట. లింగానికి విశేషణం ఈ మహాకాళం. ఇది ఒక అద్భుత కథ. ముందు అసలు ఈ క్షేత్రం గురించి తెలుసుకోవాలి. కృతయుగ ఆరంభకాలంలో మొట్టమొదట మహాకాళుడు అనే పేరుతో ఈశ్వరుడు ఇక్కడికి వచ్చి, ఇక్కడున్న శ్మశాన స్థలం, ఇప్పుడు గుడి ఉంది కదా, గుడి పక్కనే శ్మశానం, అక్కడ చాలా కాలం ఉన్నాడు ఆయన శ్మశానవాసి. ఎవడన్నా కాలిపోతే ఆ బూడిద ఒళ్ళంతా పూసుకుంటాడు ఆయన, వాడిని అనుగ్రహించడానికి. అందుకే శంకరాచార్యులు వారు చితాభస్వాలేపో గరళమశనం దిక్పటధర జటాధారీ కంఠే భుజగపతిహారి పశుపతి కపాలీ భూతేశో భజతి జగదీశైక పదవీం భవాని త్వత్పాణిగ్రహణ పరిపాటి ఫలమిదం అని ప్రారంభంలోనే చితాభస్మాలేప అని ఆయన గురించి చెప్పాడు. కాష్టంలోని బూడిదని ఒళ్ళంతా మనం పౌడర్ పూసుకున్నట్టు పూసుకునేవాడు ఆయన చచ్చిన వాడిని అనుగ్రహించడానికి. వాడిని అందరూ అసహ్యించుకుంటారుగా, బతికున్నప్పుడు అందరూ గౌరవిస్తారు, బతికున్నప్పుడు వాడితో ప్రయోజనం ఉంటుంది కనుక వాడి డబ్బు తిని వాడు కూడా తిరిగి వాడిని గొప్పవాడు గొప్పవాడని పొగిడిన వాడే. చచ్చాక ఒక్కడు కూడా వస్తాటండి, పెళ్ళాన్ని రాదు, బిడ్డలు రారు, కూడా ఉన్న శిష్యులు రారు, ఎవరు రారు, పోయాడో సన్నదిరి పోయిందనుకుంటారు. పోనీ అనపోయినా ఏడ్చినా వాడితో పాటు కూడా శ్మశానానికి వెళ్ళాలంటే అదో భయం. కానీ ఒక్క ఈశ్వరుడు కరుణాస్వరూపుడు కనుక, అయ్యో పాపం రారా నాయన నా దగ్గరికి రా, నా దగ్గరికి రావాలంటే నువ్వు నాకు ఉపయోగపడాలి, ఉపయోగపడాలంటే నీ వల్ల కాదు, చచ్చావు కనుక బతికొండగా ఎలాగో ఉపయోగపడవు అంచేత చచ్చిపోయాక నీ బూడిదని నేను పూసుకుంటే అప్పుడు నీ శరీరం నాకు సుగంధ ద్రవ్యం అయిపోయింది కనుక, ఆలేపం అయ్యింది కనుక నీకు నీ శరీరాన్ని నాకు సమర్పణ చేసిన పుణ్యం వచ్చింది, ఆ పుణ్యం వల్ల నా లోకానికి వస్తావు అని ఆ చచ్చినవాడి చితాభస్మాన్ని తనకు పూసుకుంటున్నాడు. ఇంతకంటే కరుణ ఎవరికి ఉంటుందండి? ఇంతమంది దేవతలు ఉన్నారు, ఎవరైనా చచ్చిపోయినవాడు మొహం చూస్తున్నారా? కానీ శివ, నువ్వు మాత్రం శరీరం విడిచిపెట్టాక నా బూడిదని వేడిగా ఉన్నా సరే పట్టించుకోకుండా ఒంటికి పూసుకుని నన్ను అనుగ్రహిస్తున్నావు, అందుకే శంకరా నిన్ను బోలిన దైవం ఉన్నారా అన్నారు వేదవ్యాసుల వారు. ఆయన కరుణ గురించి తలుచుకున్నప్పుడల్లా మనకి కన్నీళ్ళు వచ్చేస్తాయి అన్నమాట. అంటే మరణానికి తర్వాత కూడా అనుగ్రహించే దేవుడు ఆయన. అందుకే శివుడు అసలైన మంగళుడు ఆయన. బతికుండగా మనల్ని అనుగ్రహించేవాడు మంగళదేవత అవడం, చచ్చాక కూడా మనల్ని అసహ్యించుకోకుండా చేరదీసేవాడు మాత్రమే మంగళదేవుడు అవుతాడు. ఆయనకి మాత్రమే శివుడు, శంకరుడు, అని పేర్లు ఉండడానికి అసలు కారణం అది. ఆ మహానుభావుడి దివ్యక్షేత్రం ఇది. ఒకప్పటి మాట, పూర్వం ఈ ఉజ్జయిని అనే పట్టణంలో మహాకాళుడు కాష్ఠాల దగ్గర తిరుగుతున్న రోజుల్లో ఆయనకి గుడి లేదు, లింగరూపంలో లేడాయన. కృతయుగంలో ఇక్కడ బ్రాహ్మడు పుట్టాడు, భృగు వంశంలో పుట్టాడు, భృగు మహర్షి యొక్క వంశంలో పుట్టాడు. భార్గవులు అంటారు భృగు వంశస్థులందరినీ, ఏమంటారు భార్గవులు. శ్రీవత్సగోత్రులు వీళ్ళంతా అన్నమాట. శ్రీ మహావిష్ణువు వక్షస్థలం మీద కుడివైపున శ్రీవత్సము అని ఒక పుట్టుమచ్చు ఉంది, లాంఛనం. ఈ లాంఛనం నుంచి పుట్టాడు భృగువు. ఆ తర్వాత మళ్ళీ బ్రహ్మ తపస్సుతో మెప్పించి, బ్రహ్మని తన తపస్సుతో మెప్పించి బ్రహ్మ కడుపులోకి వెళ్ళి మనస్సు నుంచి వచ్చాడు కాబట్టి బ్రహ్మ మానసపుత్రుడు అయ్యాడు. కాబట్టి మొదట పుట్టింది మాత్రం శ్రీవత్స లాంఛనం నుంచి. అందుకే విష్ణువుని తన్నగలిగాడు. ఇంకోటి ఎవడన్నా వెళ్ళి వక్షస్థలం మీద తన్నగలడా? తన్నితే బతుకుతాడా? ఒక భృగు మహర్షి త్రిమూర్తుల్ని పరీక్షించడానికి వెళ్ళి ఎడంకాలతో విష్ణు వక్షస్థలం మీద లక్ష్మీస్థానం మీద తన్ని బతికాడంటే ఒక్కే కారణం, విష్ణువు కొడుకు కాబట్టి. మన పిల్లలు మనల్ని తనితే మనం క్షమిస్తాం, బయట పెడితే తంతాం. ఏమండి లింగయ్య గారు, అంతేనా? మన పిల్లలు కదా, వాళ్ళు ఏం చేసినా మన పిల్లలు ముచ్చటది. మా అబ్బాయి అండి భలే తన్నాడండి, ఆహాహా. అమ్మాయి తన్నితే ఆ కాలికి బంగారంతో పట్టాలు చేయిస్తాం, మన దగ్గర ఏమీ లేకపోయినా గొట్టాలు లేకపోయినా. అంత ప్రేమ పిల్లలంటే. ఆయన పరమాత్మ అందరినీ ప్రేమిస్తాడు. శివకేశవులు ఇద్దరికీ అభేదం, అది గుర్తుపెట్టుకోండి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, ఒకే నాణ్యానికి బొమ్మ బురుసు లాంటి వాళ్ళు వాళ్ళు. ఆ పరమాత్ముడు రెండు రూపాలతో ఈ జగత్తుని పోషిస్తున్నాడు, లయం చేస్తున్నాడు, కరుణాస్వరూపుడు. అజ్ఞానులు భేదం పాటించి కొట్టుకు చచ్చిపోతారు. ఇంతకీ చెప్పొచ్చేది, అంతటి భృగు మహర్షి శ్రీవత్స సగోత్రుడు శుక్రాచార్యుడు వంటి పిల్లల్ని చాలామందిని కన్నాడు. అందులో ఒకడు పేరు భార్గవుడు, చాలా గొప్పవాడు. రోజు ఈ ఉజ్జయినికి వచ్చి ఇక్కడ మకాం పెట్టి ఒక చిన్న గుడిసె వేసుకుని ఇక్కడున్న పౌరులకి సంస్కృతం అవి నేర్పుతూ, వేదాలు వేదాంగాలు అన్నీ నేర్పుతూ, పరమశివ పూజా ధురంధరుడు, బ్రహ్మ ద్వారా శివమంత్రం పొందాడు, నారదుని ద్వారా శివపూజా రహస్యాలు తెలుసుకున్నాడు, నందీశ్వరుడి ద్వారా శివుడికి ఏది ఇష్టమో ఏది అనిష్టమో తెలుసుకున్నాడు. అందుకని ఒక శివలింగాన్ని ఇంట్లో పెట్టుకుని పూజించుకునేవాడు. అది కూడా శివలింగం రాతితో తెచ్చుకోలేదట, పరా పార్థివీం ప్రత్యేకం మూర్తిం పూజయామాస వై ద్విజగా. పృథివీ అంటే భూమి, పృథివ్యా ఇదం పార్థివం అంటే భూ సంబంధమైనది, భూమి మీద ఉన్న మట్టితోటి ఒక ముద్ద చేసి నీళ్లు కలిపి దాన్ని లింగంగా తయారు చేస్తే పార్థివలింగం అంటారు. పార్థివలింగం అంటే మట్టిలింగం. అలా ఒక పార్థివలింగాన్ని తయారు చేసి రోజు పూజించేవాట. ఎలాగా? ముందు అగ్ని వెలిగించి, దీపారాధన లేకుండా ఏ పని చేయకూడదు. అందుకే మన బ్రహ్మగారు రోజు ఏం చేస్తున్నారు, కశ్యప ప్రజాపతి గారు ఒక దీపారాధనం కురియాత్ అని అక్కడ ఆయనకు తోచిన వేదమంత్రం ఒకటి చదివేసి టక్ టిక్ అని వెలిగించి అప్పుడు దీపాన్ని పూజించాక పూజ చెయ్యాలి. అగ్ని లేనిదే, జ్యోతి లేనిదే ఏ పని చేయకూడదు. జ్యోతిర్లింగాలన్నింటిలో అగ్నిస్వరూపమే కదా అవి. అగ్నిస్తంభంలోంచి వచ్చిన శక్తినే అన్ని జ్యోతిర్లింగాల్లో కొంచెం కొంచెం పెట్టాడు. అగ్ని శవాలు మొదలైన చెత్తని భస్మం చేస్తుంది. శివుడు జ్యోతిర్లింగ స్వరూపుడు, మన పాపములనే చెత్తని భస్మం చేస్తాడు. చచ్చిపోయాక కుళ్ళిపోయే శరీరాన్ని అగ్ని భస్మం చేస్తోంది. శివుడు మనం బ్రతికుండగా చేసిన పాపాలతో చెత్త కింద మారిపోయిన మన శరీరంలో ఉన్న పాపాలన్నీ బూడిద చేస్తాడు. అంచేత అగ్ని అన్ని రకాలుగా శుభం. ఒక్కసారి దీపం ఆరిపోతే కటిక చీకట్లో ప్రతివాడికి ఎక్కడేముందో తెలియదు, భయం కలుగుతుంది. చీకటి అంటే ఎందుకు భయం అంటే కనపడటం లేదు గనక అన్నారు. కనబడితే నీకు భయం లేదుగా, కనబడినప్పుడే ఈ భయం అంతా. అయ్యి బాబా, చీకట్లో అక్కడ పాముందో లేకపోతే ఇంకోటి ఉందో లేకపోతే అసలు ఎక్కడ ఎలా వెళ్ళాలో తెలియదు, అసలు పగటిపూటే కళ్ళదోళ్ళు అయితే కనపడలేదు, రాత్రిపూటేం కనపడుతుందని ఇలా ముక్కు మీద కళ్ళదోడు పెట్టుకుని నానాయతన పడిపోతున్నారంటే చీకటిలో నీకేది కనపడడం లేదు. ఆ చీకటిని తొలగించి కనబడేలా చేసేవాడు శివుడు. ఈ లౌకికమైన చీకట్లే కాదు, అజ్ఞానమనే చీకట్లని పోకార్చి తొలగించి ఒక విజ్ఞానమనే మార్గంలో నడిపేటటువంటి పరమాత్ముడు ఆ జ్యోతిస్వరూపుడు. కనుక ఆయన్ని పూజించాలంటే ముందు దీపారాధనం కురియాత్. మనకి పరాశర సంహితలో ఒక శ్లోకం ఉంది, భో దీప బ్రహ్మరూపేణ సర్వేషాం హృది సంస్థిత అతస్త్వాం స్థాపయాం యద్య మదజ్ఞానమపాకురు. ఇది పరాశరుడు రాసిన శ్లోకం. ఓ దీపమా, పరబ్రహ్మస్వరూపుడు వినువు, అందరి హృదయాల్లో ఉంటావు, అందుకే నిన్ను ఇక్కడ స్థాపిస్తున్నాను. మద అజ్ఞానం అపాకురు, నా అజ్ఞానం అనే చీకటిని తొలగించు. నిన్ను వెలిగించాను, దీపం రాగానే వెలుతురు వస్తుంది, నాలో అజ్ఞానం అనే ఓ చీకటి ఉంది, దీన్ని తొలగించు అని ఆ శ్లోకానికి అర్థం. ఈ శ్లోకం చెప్పకుండా పూర్వం దీపారాధన చేసేవారు కాదు. ఇక ఇది కాకుండా దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. ఇలా దీపానికి ఎన్ని శ్లోకాలు ఎన్ని విశేషాలు ఉన్నాయో, రకరకాల గ్రంథాలలో రకరకాల శ్లోకాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా దేవతార్చనలో దీపం వెలిగించకుండా ఏ పని చేయకూడదు. మంది దీపం వెలిగించే సంస్కృతి, దీపాలు అర్పే జాతి కొన్ని, కొవ్వొత్తులు వెలిగించి పుష్యను అర్పేయటం, దరిద్ర పుట్టినరోజులు అవి, అవి పుట్టినరోజులు కాదు గిట్టే రోజులు అవి, అవి వాళ్ళ కర్మ. అందువల్ల ఈయన ఏం చేసేవట్ట, అగ్నియాధాన సమాయుక్తస్య వపూజారత సదా. ముందు అగ్నిని అక్కడ వెలిగించి ఆ తర్వాత నిత్యాగ్నిహోత్రం కొంపటి పెట్టి నిత్యాగ్నిహోత్రం కూడా వ్రేల్చాలి. అగ్నిహోత్రపు పెట్టి అని ఒకటి ఉంటుంది, ఆ అగ్ని పేటికలో అగ్నిని ఎక్కడికి వెళ్ళినా మోసుకెళ్ళేవారు. అసలు అగ్ని లేకుండా ఎక్కడికి వెళ్ళేవారు కదా. ఇప్పుడు కూడా చాలామంది సంధ్యా సమయంలో ఇళ్లలో అగ్నిహోత్రం వెలిగించి దాన్ని పూజించాకే అప్పుడు అన్నం తింటారు, వండుకుంటారు. అగ్నిహోత్రాన్ని పూజించి ఈ శివ పార్థివమూర్తిని, మట్టితో చేసిన లింగాన్ని రకరకాల పువ్వులతో పత్రితో పూజించేవాడు. ఆయన వేదాలు చదువుకున్నవాడు కనుక వేద మంత్రాలతో పూజించేవాడు. వేదం రాదని మీరేం భయపడక్కర్లా, చెప్పారుగా ఇందాక కూడా పాప మేస్టర్ కష్టపడి. భక్తి ఒకటి ఉంటే అలాగని మానేయమని కాదు, అక్కడ అంతరార్థం పడలేదు, అజ్ఞానంలో పడకూడదు. మంత్రం అక్కర్లేదట, అత అంతరం అక్కర్లేదట అని కాదు, చేత కాదని భయపడకు. కాళహస్తీశ్వరుణ్ణి పూజించిన తిన్నడిలాగా కూడా పూజించవచ్చు, కానీ తిన్నడిలా పూజించడం కొంచెం కష్టం మీకు. ఎందుకని, తిన్నడు కళ్ళు పీకిచ్చాడు, మీరు కళ్ళు పీకివ్వడం దేవుడు ఎరుగు. రేపు పొద్దున 1000 రూపాయలు డొనేషన్ అడిగితే మళ్ళీ ఒక్కడ కనపడ్డావు. అంటే నేను మీలాంటి మంచివాళ్ళ గురించి చెప్పలేదు, అలాంటి వాళ్ళ గురించి. కన్ను పన్ను పీకివ్వగలడు అండి ఆయన, అవయవాలు పీకివ్వగలడు, అంతటి సాహసం. కాబట్టి వాడు ఎలా చేసినా పూజ చెల్లింది. వాడు పంది మాంసం పెట్టినా నంది మాంసం పెట్టినా స్వీకరిస్తాడు పరమాత్మ. ఆయన పందిని పెట్టాడంట, నేను పాత్రం పందిని పెట్టకూడదా అంటే, ఆయన పందితో పాటు మరి కన్ను పీకిచ్చాడుగా, నువ్వు కన్ను ఇస్తావా? పక్కవాడికి చచ్చాక డొనేషన్ ఇవ్వడానికే భయం మనకి, ఇంకేమి ఇస్తాం? కాబట్టి తిన్నడితో పోల్చుకునే ముందు తిన్నడికి ఉన్న లక్షణాలు రావాలి. ఆయన స్థాయిని ఇంకెవరితోటి పోల్చలేమన్నమాట. ఓయ్ బాబు ఎంత గొప్పవాడు ఆయన, నాకు ఏమీ తెలియదు బాబోయ్, నువ్వు ఉన్నావని నమ్మడం తప్ప అన్నాడు ఆయన. నిజంగా పాతకాలం వాళ్ళు కవులు అంటే వాళ్ళు అనమాట. వాళ్ళు పాటలు రాసినా పద్యాలు రాసినా మధురమైన భక్తితో రాశారు. మంత్రయుక్త పూజ చేయ మనసు కరుగునా, మంత్రయుక్త పూజ చేయ మనసు కరుగునా, మంత్రమో తంత్రమో ఎరుగనైతినే, మంత్రమో తంత్రమో ఎరుగనైతినే, నాదమేదో వేదమేదో తెలియనైతినే, వాదమేల పేద బాధ తీర్పరావయా స్వామీ, వాదమేల పేద బాధ తీర్పరావయా స్వామీ, మహేశ పాప వినాశ కైలాసవాసాయీశ, నిన్ను నమ్మినాను రావా నీలకందర. వాడి స్థాయి అది. పాపం వాడికి మంత్రం అంటే తెలియదు, తంత్రం అంటే తెలియదు, నాకేమీ తెలియదు, వేదం తెలియదు, కనీసం ఓం అని నాదం చెయ్యలేను, ఏ అక్షరం ఎలా ఉచ్చరించాలో తెలియదు. అయినా నువ్వు ఉన్నావని నమ్మాను, అది ఒక్కటే తెలుసు, నన్ను అనుగ్రహించంటే అనుగ్రహించేవాడు ఆయన. శివుడి లక్షణం అది. అసలు భగవంతుడు అంటేనే అంత భక్త సులభుడు అన్నారు ఆయన, తొందరగా దొరుకుతాడు.